వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. లక్ష్యములను మేము గ్రహించినట్లు మాకు కృప చూపించమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందమని, మా ప్రియుడు మా రక్షకుడును నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఆత్మీయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని నేను యోహాను రాసినటువంటి 3వ పత్రికలో నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాను. యోహాను రాసినటువంటి 3వ పత్రిక. యోహాను గారు కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 5 పుస్తకాలను రాయడం జరిగింది. 1 యోహాను సువార్త, తర్వాత యోహాను రాసినటువంటి 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, చివరిగా ప్రకటన గ్రంథము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందులో నుంచి ఈరోజు 3వ పత్రికను మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఆ 1వ వచనంలో మనం చదివిన ప్రకారం మనకు అర్థమవుతుంది ఎవరు ఎవరికి పత్రిక రాశారు అని. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. సో యోహాను గారు గాయుకు ఈ పత్రికను రాస్తున్నారు. దాదాపు క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్య కాలంలో యోహాను ఈ పత్రిక రాశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా గాయుని ప్రోత్సహించటానికి, ఈరోజు ఉన్నటువంటి ఈ ఆధునిక సంఘాన్ని కూడా ప్రోత్సహించటానికి ఈ మాటల్ని యోహాను రాసినట్లుగా మనం చూడవచ్చు. ఈ పత్రికలో మొత్తం 14 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. 14 వచనాలు. 1 8 వచనాలు గాయు గురించి మాట్లాడుతున్నాడు. 1 8 వచనాలు గాయు గురించి మాట్లాడుతున్నాడు. 9 మరియు 10 వచనాల్లో దయోత్రేఫే గురించి మాట్లాడ్డాన్ని మనం చూస్తున్నాం. 10 11 వచనాలను మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ పత్రికలో 3 గురించి యోహాను గారు ప్రస్తావించారు. 1 గాయు, 2 దయోత్రేఫే, 3 దెమేత్రేయు. వీళ్ళ 3 ఈ పత్రికలో పరిచయం చేయడాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అనుసరించవలసినటువంటి మాదిరిని చూస్తాం. 2 మనము అనుసరించకూడని మాదిరిని కూడా మనం చూస్తాం. మనము అనుసరించవలసినటువంటి మాదిరి గాయు దగ్గర నుంచి నేర్చుకుంటాం, దెమేత్రియు గురించి నేర్చుకుంటాం. మనము అనుసరించకూడనటువంటి మాదిరిని గురించి దయోత్రేఫే గురించి మనం చూస్తాం. దయోత్రేఫే, దెమేత్రియు ఈ 2 పేర్లు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దయోత్రేఫేలో మనము అనుసరించకూడని మనం నేర్చుకుంటాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పరిపక్వత చెందిన క్రైస్తవుడు ఎలా ఉండాలి? లేకపోతే ఒక ఎదుగుదల లేనటువంటి మరుగుజ్జుతనం కలిగినటువంటి ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు? ఈ రీతిగా కూడా మనము
అన్నా ప్రైజ్ లాడ్ అన్న, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఒక్కసారి లీవ్ అవుతాను. ఒకసారి ఇప్పుడు చెక్ చేస్తారు. ఇప్పుడు వాయిస్ క్లియర్ గానే ఉందా?
బాగుందన్నా. ఇప్పుడు
బాగుంది. నాకు కూడా రీ సౌండ్ వస్తా ఉంది, రీ వాయిస్. సరే, సో క్షమించండి, ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేదు. అనుకోకుండా గాలి, వర్షము, వడగండ్లతో కూడినటువంటి వర్షము, వాతావరణం చాలా తీవ్రంగా మారిపోయింది. దానివల్ల సిగ్నల్స్ కూడా మాకు ఎక్కువగా బ్రేక్ అవుతూ ఉన్నాయి. మరి సిగ్నల్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సో క్విజ్ సందుపరమైనటువంటి మిడ్లారా, రెండవ చదువుతున్నాను. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆత్మీయ జీవితంలో గాయు ఏ రీతిగా ఎదుగుదల కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధముగా తాము సంపాదించుకున్న పిల్లలు సత్యమును అనుసరించి నడవడం అంటే, క్రీస్తుకు లోబడి నడవడం అంటే నిజంగా అది చూసినటువంటి వారి ఆత్మీయ తల్లిదండ్రులకు అది ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇక్కడ యోహాను కూడా అదే విషయమై సంతోషపడుతున్నాడు. తాను ప్రభు కొరకు సంపాదించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వర్ధిల్లడం చూసి, వాస్తవానికి ఈరోజు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత వర్ధిల్లడం అంటే మన ఉద్దేశంలో ఈరోజు ఎలా ఉందంటే ఆర్థికంగా వృద్ధి చెందడం. ఇప్పుడు నా జీతం ఇంత అయ్యింది, ఈ వర్ధిల్లడాన్ని మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభువుని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మా జీవితాలు మారిపోయినాయి. మేము సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. అంతకుముందు నాకు ఉద్యోగం లేదు, కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు మాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. క్రీస్తునందు ప్రభువు దేవుడారా, ప్రభు ఉద్యోగం ఇవ్వడాన్ని నేను చెప్పడం లేదు, ఆయన మంచి ఇల్లు ఇవ్వడం నేను చెప్పడం లేదు. కానీ అసలు వర్ధిల్లడం అంటే దేనిలో వర్ధిల్లడం, ఆశీర్వాదం అంటే ఏంటి? ఈరోజు ఈ ఆధునిక సంఘానికి ఆశీర్వాదం అంటే ఉద్యోగం సంపాదించుకోవడం, ఆశీర్వాదం అంటే జీతం పెరగడం, ఆశీర్వాదం అంటే ఒక ఇల్లు కట్టుకోవడం, ఒక కారు కొనుక్కోవడం. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలే. ఈ భూలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలన్నీ కూడా టెంపరీ బ్లెస్సింగ్స్, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు. కానీ కొంచెం ఖర్చు ఎక్కువని మనం ఇష్టపడతాం, కానీ ఆ సంగతి మనకు తెలుసు. బట్ అయినప్పటికీ కూడా వాటి మీద అసలు ఏ రోజు మనం మనసు పెట్టం, వాటిని ఏ రోజు కూడా మనం ప్రభుని అడగం.
అన్మ్యూట్ చేసాను.
Oh, I'm extremely sorry. So signals problem chala ekkuva undi. So andu primina 20 gurinchi manam chustu unnamu. Gayu satyamunu anusarinchi naduchukonuchunnadu ani cheppi mari Yohana garu maatladutunnaru. నిజముగా ఇక్కడ యోహాను గారు చెప్పినట్లుగా 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనటువంటి సంతోషము లేదు. ఒక సంఘ పెద్దగా ఉన్నటువంటి యోహాను గారు తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని విని ఆయన తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఎంతకు సత్యం అనుసరించి నడవడం అంటే ఏంటి? ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, నెంబర్ వన్, సత్యములో నడవడం, సత్యం ప్రకారం నడుచుకోవడం అంటే మొదటి విషయం ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం. ఎందుకని? సత్యము అంటే దేవుని వాక్యము మరియు యేసు క్రీస్తు బోధ. గాయు కేవలం సత్యాన్ని తెలుసుకున్నవాడు కాదు, కానీ ఆ సత్యం ప్రకారం జీవించేవాడు అని చెప్పి యోహాను గారు రాస్తూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను పాటించడం లేదా క్రీస్తును అనుసరించడం లేదా పవిత్రమైన జీవితాన్ని జీవించడం, అదే సత్యాన్ని అనుసరించడం అంటే. ఈరోజు ఈ ఆధునిక సంఘానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే సత్యం గురించి అద్భుతంగా తెలుసుకున్నారు, సత్యం గురించి అద్భుతంగా తెలుసుకుంటున్నారు, కానీ ఆ సత్యం ప్రకారము జీవించలేకపోతున్నారు. ఈరోజు మనం ఎవరినైనా టచ్ చేయండి, బైబిల్లో ఉన్నటువంటి ఏ ప్రశ్న అన్నా మీరు అడగండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు టకా 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 అని చెప్పేస్తారు. అంతెందుకు? ఇప్పుడు నేను ఒక వాక్య భాగాన్ని ప్రారంభించాను అనుకోండి, ఆది అందు వాక్యం ఉండెను అనగానే ఆ మిగిలిన వాక్య భాగం మొత్తాన్ని కూడా టకటకటక అని చెప్పి చెప్పేయగలరు. బైబిల్లో నేను రెఫరెన్స్ ఇంకా చెప్పకముందే కూడా నేను ఏం చెప్పబోతున్నానో గ్రహించి రెఫరెన్స్ ని అత్యంత వేగంగా తీసి చదవగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. కానీ ఈరోజు వాక్యం గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఆ వాక్యాన్ని వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ వాక్య ప్రకారం జీవించేటువంటి వాళ్ళు మాత్రం చాలా చాలా అరుదుగా ఉన్నారు. అంతెందుకు? మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఈ ప్రత్యేకంగా ఈ ఎస్ఆర్జే కాన్ఫరెన్స్ లు స్టార్ట్ అయిన తర్వాత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వారానికి 2 సార్లు, వారానికి 4 సార్లు ఎంత సమృద్ధిగా మనము వాక్యాన్ని వింటున్నాం, ఎంతమంది సేవకుల ద్వారా వాక్యాన్ని వింటున్నాం, విన్న ప్రతిసారి ఎన్నిసార్లు మనం తీర్మానం తీసుకున్నాం, ఈ రోజు నుంచి ఇదిగో ఇక నుంచి నేను ఇలా ఉండకూడదు, ఈ రోజు నుంచి నేను ఇలా జీవించాలని, అలా ఎన్నిసార్లు మనం తీర్మానం తీసుకోలేదు, అంతెందుకు వాక్య జ్ఞానాన్ని ఎంతగా మనం అభివృద్ధి చేసుకోలేదు. ఇంతకుముందు వాక్యాలు నాకేం తెలియదు సార్, కానీ ఇప్పుడు నాకు వాక్యాలు చాలా తెలుసు సార్, కానీ ప్రయోజనం ఏంటి? ఎందుకనంటే అపవాదికి కూడా వాక్యం చాలా చక్కగా తెలుసు. అపవాది యేసు క్రీస్తుతోనే వాక్యం గురించి మాట్లాడినటువంటి వాడు. ఇదిగో వాక్యంలో అలా ఉంది తెలుసా, వాక్యంలో ఇదిగో ఇక్కడ ఇలా ఉంది తెలుసా అని మాట్లాడగలిగినటువంటి వాడు అపవాది. మనకంటే అపవాదికి వాక్యం చాలా చక్కగా తెలుసు, మనకి వాక్యం తెలుసు, మరి ఏంటి వానికి మనకు తేడా? వాడు వాక్యాన్ని అనుసరించి నడుచుకోడు, వాక్యాన్ని తెలుసుకున్నాడు కానీ ఆ వాక్యం ప్రకారం జీవించడు. ఈరోజు మనం కూడా వాక్యాన్ని వింటున్నాం, వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం, కానీ ఆ వాక్య ప్రకారం జీవించడం లేదు. మరి అలాంటప్పుడు ప్రయోజనం ఏంటి? ఇంకా చెప్పాలంటే అపవాదికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అపవాదికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గాయు సత్యమును అనుసరించి జీవిస్తున్నాడు, అంటే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నాడు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే సత్యములో నడుచుట అంటే ఏంటి అంటే విశ్వాస కార్యాలు, విశ్వాసం కార్యాలలో కనిపించడం. విశ్వాసం అనేటువంటిది కార్యాలలో కనిపించడం. ఎందుకనంటే బైబిల్లో నడుచుట అంటే జీవన విధానం అని మనకు చాలా స్పష్టంగా తెలుసు. బైబిల్లో నడుచుట అంటే అతని యొక్క జీవన విధానం, అది అతని క్యారెక్టర్ ని సూచిస్తుంది. జస్ట్ వాకింగ్ స్టైల్ ని కాదు, తన క్యారెక్టర్ ని అది సూచిస్తుంది. సో క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, మనం చాలా సందర్భాల్లో అద్భుతంగా చెప్తాం కానీ అద్భుతంగా మనం జీవించాం. మనం అద్భుతంగా ఇతరులకు క్రీస్తుల గురించి చెప్తాం, క్రీస్తు కార్యాల గురించి చెప్తాం, క్రీస్తు చేసిన పనుల గురించి చెప్తా ఉంటాం, కానీ వాస్తవానికి మనం చెప్పినంతగా మన జీవితము, అంటే క్రీస్తుని గురించి మనం ఇతరులకు చెప్పినంతగా అలాంటి జీవితాన్ని మన జీవితంలో మాత్రం మనం కనపరుస్తాం. ఇంకా చెప్పాలంటే మన జీవితాల్లో మాటలు అధికంగా ఉంటాయి కానీ క్రియలు చాలా తక్కువగా ఉంటాయి. మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, క్రీస్తు కావలసింది మాటలా లేకపోతే క్రియలా? ఈరోజు మనం అద్భుతంగా పాటలు కూడా పాడతాం, క్రీస్తుని గురించి అద్భుతంగా పాటల్లో కూడా వర్ణిస్తాం, వివరిస్తాం, కానీ క్రియల్లోకి వచ్చే సమయానికి మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకనొక సందర్భంలో నేను ఒక ఆరాధనలో ఉన్నాను. ఆరాధనలో ఒక సహోదరుడు చాలా అద్భుతంగా తన్మయత్వంతో, అతడు అసలు హృదయాంతరంగంలో నుంచి ఒక పాట పాడాడు. ఏమని పాడాడంటే, ప్రియ యేసురాజుని నేను చూచిన చాలు, ఆ పాట ఉంది కదండి, ప్రియ యేసురాజుని నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో నుండిన చాలు. ఎంత అద్భుతంగా పాడాడంటే అంత అద్భుతంగా పాడాడు. ఆ బ్రదర్ పాట పాడి కిందకు దిగి వచ్చిన తర్వాత నేను ఒక మాట అన్నాను. ఏమనంటే, బ్రదర్ ఆర్ యు రెడీ టు డై అని అన్నాను. బ్రదర్ ఆర్ యు రెడీ టు డై? ఆ మాట విన్నగానే ఆ సహోదరుడు ఆశ్చర్యపోయాడు. అన్నా ఏందన్న అంత పెద్ద మాట అంటావు, నేను ఇంకా చాలా చిన్నోన్నా, నాకు ఇంకా జీవించాల్సిన జీవితం చాలా ఉందన్నా అని అన్నాడు. నేను అడిగాను, బ్రదర్
యేసయ్యను చూడాలని నీకు ఆశ లేదా అని అన్నాను. ఎందుకు లేదన్నా, చాలా ఆశ ఉంది అని అన్నాను. మరి ఇప్పటిదాకా చాలా చక్కగా పాడాయి కదా ప్రియ, యేసురాజుని నేను చూడాలని ఉంది, మహిమలో నేను ఆయనతో ఉండాలని ఉంది. మరి మహిమలో నువ్వు ఆయనతో ఉండాలి అంటే, నువ్వు ఆయన నేరుగా చూడాలంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా. ఆర్ యూ రెడీ ఫర్ దట్ అని అన్నాను. ఊరికే సరదాగా అడిగాను అని అంటే ఆ వ్యక్తి యొక్క ముఖం చల్లబోయింది. ఇక మారు మాట్లాడలేకపోయాడు, నోట్లో నుంచి మాట రాలేదు. అతను ఊహించలేదు ఎవరు కూడా అలాంటి ప్రశ్న వేస్తారని. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, వాస్తవానికి అతడే కాదు, ఆ స్థానంలో నేనున్నా గాని, నన్నెవరైనా అలా ప్రశ్నించినా గాని, నేను కూడా ఏం చెప్పుండేవాడంటే, బ్రదర్ అది పాట వరకే బ్రదర్, అది పాట వరకే బ్రదర్, మీరేంటి బ్రదర్ ఇంత చిన్న వయసు తెలిపోమంటారు, ఇంకా నాకు చాలా జీవితం ఉంది బ్రదర్ అని నేను కూడా ఉండేవాడిని, నేను కూడా అలాగే అని ఉండేవాడిని. క్రీస్తునందు ప్రేమ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవెన్ మనం పాటలు పాడేటప్పుడు చాలా పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు. ఏసయ్య నిన్ను చూడాలని, నీలా బ్రతకాలని, నీలా మాట్లాడాలని, నీలా ఆలోచించాలని, నీలా తలంచాలని ఆశ నాలో ఉన్నది అని అద్భుతంగా మనం పాటలు పాడతాము, అద్భుతంగా మనం మాటలు కూడా మాట్లాడతాం ఏసయ్య గురించి. కానీ మన జీవితం ఆ క్రియల్లోనికి వచ్చే సమయానికి మనం విఫలమైపోతున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, ఈ రోజు క్రైస్తవులమైన చెప్పుకున్నటువంటి మనము బయట లోకానికి ఏం చెప్తున్నామంటే, నా క్రీస్తు ప్రేమ కలిగిన వాడు అని చెప్తున్నాం, నా క్రీస్తు శత్రువును కూడా క్షమించగలిగిన వాడు అని చెప్తున్నాం, నా క్రీస్తు తన సిలువలో వేలాడదీసినటువంటి, తను వివస్త్రగా చేసినటువంటి, తనని నిందించినటువంటి వారిని కూడా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించని ప్రార్థన చేసినటువంటి మహనీయుడు అని చెప్పుకుంటున్నాం. కానీ అదే మన విషయానికి వచ్చే సమయానికి మన ఎడల అపరాధము చేసిన ఒక వ్యక్తిని కూడా మనం క్షమించడానికి ఏమాత్రం కూడా మనం సంసిద్ధంగా లేము. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, అర్థమవుతుందా? ఇక్కడ మన విశ్వాస జీవితం అనేటువంటిది మాటలకు పరిమితమైంది, కానీ అది క్రియలకు పరిమితం కాలేదు. మనం అద్భుతంగా ప్రేమ గురించి చెప్తున్నాం, కానీ ఆ ప్రేమను మన జీవితంలో మనం చూపించలేకపోతున్నాం. ఏలియా ఇంత విశ్వాసముతో ఉండి, విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మరి అగ్ని దిగి వచ్చింది అని మనం అద్భుతంగా మనం చెప్పగలుగుతున్నాం. కానీ మన జీవితంలో లాంటి కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆ రోజు ఏలియాకి జవాబిచ్చిన దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు. ఆయన మార్పు లేనటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నామే. ఆ రోజు ఏలియాకి సహాయం చేసిన దేవుడు ఈ రోజు నీకు నాకు సహాయం చేయడని ఎందుకు అనుకుంటున్నాం? క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, మన ప్రసంగాలన్నీ కూడా, మన మాటలన్నీ కూడా, మన ప్రేమంతా కూడా, మన పాటలంతా కూడా ఇతరులకు చెప్పడానికే పరిమితం అయిపోయింది, కానీ అది క్రియల్లో చూపించడానికి ఏమాత్రం కూడా పని చేయడం లేదు. గాయు సత్యములో నడుచుకున్నాడు అంటే, మొదటిగా దేవుని వాక్యం ప్రకారం జీవించాడు, రెండోది విశ్వాసం కార్యాల్లో కనపరిచాడు. ఈరోజు మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారా, నటన లేకుండా ఈరోజు నిజాయితీ జీవితం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు క్రైస్తవ జీవితం అంతా కూడా, అందరూ కాదులేండి, 90 మంది వేసుకుందాం, 90 మంది వేసుకుందాం, లేదా ఒక 80 మంది వేసుకుందాం, వీళ్ళందరిలో కూడా 80 మంది కూడా చెప్పేదొకటి, చేసేదొకటి. జీవితం అంతా కూడా నటనే నటనే నటనే. పైకేమో కనిపించే విధానం వేరు, అంతరంగా జీవించేటువంటి విధానం వేరు, సంఘము లోపల జీవించే విధానం వేరు, సంఘము వెలుపలకు వచ్చిన తర్వాత జీవించేటువంటి విధానం వేరు, సహోదరుల మధ్య, సహవాసము మధ్యలో జీవించేటువంటి విధానం వేరు, అక్కడ మాట్లాడే విధానం వేరు, బయట లోకంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడే విధానం వేరు. అక్కడేమో ఎంతో వినయముగా, ఎంతో నమ్రతగా, అసలు మనల్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే నిజముగా ఈ వ్యక్తి ఇంత వినయ మనస్కుడా, ఇంత తగ్గింపు హృదయం కలిగిన వాడా. అయ్యో అది కేవలం సంఘం ఎదుట, కానీ బయటకు వెళ్తే మాత్రం అలా ఉండదు పరిస్థితి. అది కేవలం సంఘలో మాత్రమే, ఇంటికెళ్తే అలా ఉండదు పరిస్థితి. అంటే సంఘంలో ఒక విధముగా, బయట మరొక విధముగా, ఇంట్లో మరొక విధముగా, ఆఫీస్లో మరొక విధముగా, మనంతా కూడా ఈరోజు నటనా జీవితం అయిపోయింది. క్రీస్తునందు ప్రభువైన దేవునిలారా, విశ్వాసము అనేటువంటిది మాటలకు పరిమితం అయ్యేది కాదు, అది క్రియల్లో చూపించగలిగినటువంటిది. గాయలో మనం అది చూస్తున్నాం. ఒకటి, సత్యమును అనుసరించి అతడు నడుచుకుంటున్నాడు క్రీస్తునందు ప్రభువైన దేవునిలారా. అంటే అతడు సత్యాన్ని దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నాడు, రెండోది విశ్వాసాన్ని తన కార్యాల్లో చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనము గాయు గురించి 7వ వచనంలో చూస్తే అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది, వారు నీ ప్రేమను గూర్చి సంఘమును సంఘమీదుట సాక్ష్యమిచ్చిరి. ఎవరు వాళ్ళు? 5వ వచనం చదువుతున్నాను, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులకు ఉన్నవారికి నీవు సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘమీదుట సాక్ష్యమిచ్చిరి. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఆ ప్రాంతానికి ఎవరు సేవకులు వచ్చినా, వాక్యం చెప్పే వాళ్ళు ఎవరు వచ్చినా, వాళ్ళని తీసుకుని వెళ్లి వాళ్ళు పరదేశులైనప్పటికీ కూడా, వాళ్ళు స్వదేశీయులు కానప్పటికీ కూడా, అంతకు ముందు తనకు తెలియని వారైనప్పటికీ కూడా, క్రీస్తు వాక్యమును చేపట్టుకుని ఎవరైనా వస్తే వారిని తన ఇంటికి తీసుకుని వెళ్లి వారికి అత్యద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడట గాయు. గాయు ప్రేమ కలిగినటువంటి వాడు, స్వదేశీయుల పట్ల కూడా కాదు, పరదేశీయుల పట్ల, తనకు తెలియనటువంటి వారి పట్ల. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, పరదేశీయుల సంగతి పక్కన పెడదాం, స్వదేశీయుల సంగతి పక్కన పెడదాం, మన ఇంట్లో ఉన్నటువంటి వారి పట్లే మనం ప్రేమను చూపించట్లేదు. ఒకవేళ మన ఇంట్లో ఉన్న వారి పట్ల ప్రేమ చూపించినా ఆ ప్రేమంతో కూడా నీ భర్తకి నీ బిడ్డలకు పరిమితం. ఇంకొన్ని కుటుంబాల్లో అయితే భర్తకు కూడా లేదు, భార్యకు కూడా లేదు, బిడ్డలకు మాత్రమే పరిమితం. బిడ్డలు వచ్చిన తర్వాత ఇక బిడ్డలే జీవితం, భర్తను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, బిడ్డల ముందే భార్యను తిడతారు, బిడ్డల ముందే భార్య భర్తను తిడుతుంది, గౌరవం లేదు. వీళ్ళిద్దరూ బిడ్డల్ని పట్టించుకుంటూ వృద్ధాప్యం ఉంటారు, వాళ్ళు తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. బయటేమో అద్భుతంగా ప్రేమను గురించి బోధిస్తున్నాం, కానీ ఇంట్లో వృద్ధులైనటువంటి బలహీనంగా ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల పట్ల మాత్రం మనం ప్రేమను కనపరచలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, గాయు పరదేశులు ఎదుట కూడా ప్రేమను చూపించినటువంటి వాడు. గాయులో మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడవచ్చు. 1, సత్యమును అనుసరించి నడుస్తున్నాడు. 2, ఆయన ఆతిథ్యం ఇచ్చేటువంటి వానిగా ఉన్నాడు. 3, ప్రేమ కలిగినటువంటి వానిగా ఉన్నాడు. 8-10 వరకు ఈ విషయాలు మనం చూస్తాం. 9-10 వరకు గాని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం దయోత్రేఫే గురించి మనం చూస్తాం. దయోత్రేఫే ఉన్నటువంటి సమస్యలు ఏంటి? 9-10 వచనం అయితే, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దయోత్రేఫే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలచు, అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకునక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచుతూ సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. దయోత్రేఫే గురించి ఏం మాట్లాడుతున్నాడు యోహాను? 1, అతడు ప్రధానత్వమును కోరుకుంటున్నాడంట. 2, సంఘ పెద్దలను అంగీకరించడం లేదంట. 3, చెడ్డ మాటలను పలుకుతున్నాడంట. 4, ఎవరితోనూ కలవడం లేదు, ఎవరిని కూడా తనతో చేర్చుకోవడం లేదు. 4 ప్రధానమైనటువంటి సమస్యలు దయోత్రేఫేలో చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈ రోజు ఇందాక నేను 70% మంది అని చెప్పాను కదా, ఈ 70% మంది ఈ రోజు సంఘంలో దయోత్రేఫే లాంటి వాళ్లే. వీళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రధానత్వాన్ని కోరుకుంటారు, ఉన్నతమైన స్థితిని కోరుకుంటారు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఉన్నతమైనటువంటి స్థితి, ప్రధానత్వం అనేటువంటిది బలవంతంగా లాక్కునేటువంటిది కాదు. మన క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకును బట్టి ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చేటువంటి గౌరవం అది. కానీ ఈరోజు ప్రధానత్వాన్ని కూడా, అధికారాన్ని కూడా, సంఘంలో పెద్దరికాన్ని కూడా మనం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
బలవంతంగా లాక్కోవడానికి, అవసరమైతే ఎదుటి వారిని అనగదొక్కడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మీద లేనిపోని నిందలు వేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవునిలారా, దేవుని చేత సృజించబడినటువంటి లూసిఫర్, దేవునిని స్తుతించడానికి ఎన్నిక చేయబడినటువంటి లూసిఫర్, అతడు పడద్రోయక బడకమునుపు బహు సౌందర్యము కలిగినటువంటి వాడు, అతడు మంచి పేరు కలిగినటువంటి వాడు, అతడు గోమాది అధిక రత్నములతో అతడు అలంకరించబడినటువంటి వాడు, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ లూసిఫరు కిందకు పడవేయబడ్డానికి గల కారణమేంటి? వాడు సాతాను కావడానికి గల కారణమేంటి? ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. దేవుని కంటే కొంచెం ఉన్నతమైన స్థానం నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. అందుకోసమే వాడు పడద్రోయబడ్డాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనల్ని మనం హెచ్చించుకుంటూ ప్రధానత్వాన్ని మనం కోరుకుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వీఆర్ కాల్డ్ నాట్ టు బి సర్వ్డ్ బట్ వీఆర్ కాల్డ్ టు సర్వ్. మనము సేవ చేయించుకోవడానికి పిలువబడలేదు, కానీ సేవ చేయడానికి మనం పిలువబడ్డాం. ఈరోజు మనం అక్కడి నుంచొని పెత్తనం చలాయించడానికి కాదు, అధికారం చలాయించడం, ఏయ్ అజ్జయ్, ఏయ్ ఇజ్జయ్, ఏయ్ ఆ పేపర్ది, ఏయ్ ఈ రాయల్ది అని పెత్తనాన్ని చలాయించడానికి కాదు మనం ఎన్నుకోబడింది. అలా చెప్పడం తప్పని కూడా నా ఉద్దేశం కాదు. అయితే అలా చెప్తున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళి చేయగలిగితే చాలా బాగుంటుంది. దట్ ఈజ్ సర్వెంట్ లీడర్షిప్. అది సేవకుని సేవక నాయకత్వం అనేటువంటిది. ప్రభు కోరుకున్నది కూడా సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్. అంటే మనం చేస్తూ ఎదుటి వానికి చెప్పాలి. చెత్తబడిపోయింది, మనం కూడా చెత్తను తీస్తూ, బ్రదర్ నువ్వు కూడా క్లీన్ చేస్తే బాగుంటుందేమో కదా, అంతేగాని ఇక్కడ చెత్తబడిపోయి ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు చూస్తా ఉన్నావు, క్లీన్ చేయదని. ఈ పెత్తనం చలాయించడానికి కాదు మనం పిలువబడింది. మనము కూడా చేస్తూ వాళ్ళకు చెప్పి చేయించుకునే విధముగా మనం ఉండడానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బి సర్వ్. మనం సేవ చేయడానికి పిలువబడ్డాం. క్రీస్తునందు ప్రభువైన దేవునిలారా, ప్రధానత్వం కోరుకునేటప్పుడు మనకు తెలియకుండానే మన అంతరంగ జీవితంలో అహంకారం, అహం అనేటువంటిది అది ప్రవేశిస్తుంది. అది మనకు చాలా ప్రమాదం, మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదం, మన ఆత్మీయ ఎదుగుదలకు ప్రమాదం. ఆత్మీయ ఎదుగుదలకు ప్రమాదం అంటే ఏంటి సమస్య? ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకపోతే ఏమంటారు? మరగుజ్జుతనం అంటారు. ఈరోజు మనము మరగుజ్జుతనం కలిగి ఉన్నాం ఆధ్యాత్మిక జీవితాల్లో. అంత మాత్రమే, ఇది ప్రధానత్వాన్ని కోరుకోవడం కాదు, పెద్దలను కూడా గౌరవించడం లేదంట. పెద్దల్ని లెక్క చేయడం, పెద్దలను కూడా పట్టించుకోవడంలా. ఈరోజు ప్రజెంట్ జనరేషన్ కూడా అలాగే ఉంది కదా. ఈరోజు ప్రజెంట్ జనరేషన్ అలాగే ఉంది. పెద్దలు ఏదన్నా చెప్తే మా తెలుసులే, నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. అస్సలు పెద్దల్ని గౌరవించేటువంటి స్థితి ఈరోజు కుటుంబంలో కూడా లేదు. వాళ్ళ ఇంట్లో అమ్మమ్మో నానమ్మో తాతయ్య ఏదని చెప్తుంటే, నువ్వు ముసలాడు నీకేం తెలియదు, నువ్వు గమ్మగుండు అని మాట్లాడుతున్నాం. వాళ్ళు మన వయస్సును దాటి ఎన్నో సంవత్సరాలు దాటి ముందుకొచ్చారన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, పెద్దలు చెప్పినప్పుడు జస్ట్ వినడం వాళ్ళకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసా? వినడం అనేటువంటిది వాళ్ళకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసా? నీకు నచ్చినా నచ్చకపోయినా మా నాన్న అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. మనకు తెలిసిందే, ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను. ఒక ఆయన అంటాడు, చిన్నపిల్లలతో అట చెవిపోటట, యవనస్తులతో అట గుండెపోటట, వృద్ధులతో అట తలపోటట. చిన్నపిల్లలతో చెవిపోటు, వారు అడిచి అరిచి అరిచి గీలగొట్టి మన చెవిపోటు కలిగిస్తాడు. యవనస్తులతో గుండెపోటు, వీడు బయటికి ఎప్పుడెళ్ళి ఏ సమయం ఏ వార్త బయటకు తీసుకొని వస్తాడో మనకు తెలియదు, ఎక్కడ ఎవరితో గొడవ పెట్టుకొని వస్తాడో తెలియదు, టెన్షన్. వృద్ధులతో తలపోటు, చెప్పిందే మరలా మరలా చెప్తుంటారు. తలపోటు అబ్బబ్బబ్బా విసిగించేస్తున్నారు ఇల్లు మళ్ళా అనుకుంటా ఉంటాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మా నాన్న కూడా వృద్ధుడు అయిపోయాడు. మా నాన్న కూడా అప్పుడప్పుడు ఏదో అది ఇది అన్ని చెప్తా ఉంటాడు. అన్ని చెప్తున్నప్పుడు నేను చాలా ఓపిక్గా కూర్చొని
వింటా ఉంటాను. నాకు బయట వర్కులు ఉంటాయి, పనులు ఉంటాయి, అయినా గాని ఆయన చెప్పినప్పుడంతా కొంచెం ఓపిగ్గా విని సర్లే డాడీ అలాగే చేద్దాంలే. అది చేయలేమన్న సంగతి నాకు తెలుసు, అది చెయ్యనని కూడా నాకు తెలుసు, నేను ఆలోచన వేరే సంగతి కూడా నాకు తెలుసు. బట్ అయినప్పటికీ ఆయన తృప్తి కోసం జస్ట్ విని సరేలే డాడీ అట్లా కూడా చూద్దాంలే, అట్లా కూడా ప్రయత్నం చేద్దాం అని అంటాను, వెళ్ళిపోతాను. సో కనీసం ఆ మాట విని, ఆ మాట అన్నందుకు ఆయనకి ఎంత సంతోషమో తెలుసా. నేను అలా కాకుండా ఉండడి, నీకేం తెలియదు, నీకు అసలు నీకు మాట్లాడడం కూడా ఏం చేత కాదు, నువ్వు గమ్ము ఉండు, నా పని నేను చూసుకుంటాను అని కఠినంగా మాట్లాడితే అది ఎంత దారుణం అండి, అది ఎంత దారుణం. ఈరోజు ప్రజెంట్ జనరేషన్ ఇలాగే తయారైంది. బహుశా ఒకవేళ ఇంట్లో పెద్ద మీ నాన్న చెప్తే ఏమైనా తీసుకుంటారేమో కానీ మీ ఇంట్లో వృద్ధురాలైనటువంటి మీ అమ్మ లేకపోతే మీ నాన్నమ్మ అమ్మమ్మ చెప్తే వాళ్ళని మరీ తీసి పక్కన పడేస్తాం. వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్లుగా, ఒక రెండు నిమిషాలు ఉంచే ఓపికతో వాళ్ళు చెప్పిన మాట వినండి. ఏం నష్టం వచ్చి పడిపోయింది నీకు, తర్వాత నీకు నచ్చితే సలహా తీసుకో, దాని ప్రకారం చేయి. ఒక అది నీకు నచ్చలేదు, నువ్వు అనుకున్న దానికి అది వ్యతిరేకం ఉంది, బయటకు వచ్చింది నీకు నచ్చింది చేసుకో. నువ్వు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు కూర్చోబెట్టి బలవంతంగా నువ్వు చేస్తావా లేదా అని చెప్పి అడగరు కదా. కానీ వాళ్ళు చెప్పింది మనం వినాలని వాళ్ళు ఆశపడతారు. మనం విని వాళ్ళకి ఇచ్చేటువంటి రెండు మాటలు, సర్లే అలాగే చూద్దాంలే డాడీ, అలాగే చూద్దాంలే మమ్మీ, అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందో వాళ్ళకి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి స్వభావం, అలాంటి స్వభావం దయోత్రేక్య దగ్గర లేనే లేదు. పెద్దల్ని గౌరవించేటువంటి స్వభావం అతనికి లేదు. రెండోది, అతడు చెడ్డ మాటలను పలుకుతున్నాడట, చెడ్డ మాటలను పలుకుతున్నాడు. పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది మాట్లాడితే ఆ మాటల్లో ఎంత పవర్ ఉంటుందో, ఆ మాటల్లో ఎంత అహంకారం ఉంటుందో, ఆ మాటల్లో ఎంత అహంభావం ఉంటుందో. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, మనము ఉండకూడనటువంటి మాదిరి దయోత్రేఫే, మనం ఉండకూడనటువంటి మాదిరి దయోత్రేఫే. ఈరోజు ఒకరు మన ప్రధానత్వాన్ని కోరుకుంటున్నామా? పెద్దల్ని అంగీకరించకుండా వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళను మనం తృణీకరిస్తున్నామా? పెద్ద మాటలను పలుకుతున్నామా? పెద్ద చిన్న గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, ఇష్టానుసారంగా, మూర్ఖంగా మాట్లాడుతున్నామా? ఒకవేళ అలా ఉంటే అలా వద్దు, మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంత మాత్రమే కాదు, దయోత్రేఫే ఎవరితోనూ కలవడట, ఎవరిని తనలో చేర్చుకోడట. ఇలాంటి వాళ్ళు ఈరోజు 100 మంది, 70 మంది కాదు 90 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరితో సక్రంగా మాట్లాడరు, ఎవరితో కలవరు, వీళ్ళకి బంధువులు అవసరం లేదు, ఎవరిని పట్టించుకోరు. ఎప్పుడంటే వీళ్ళ స్థితి బాగున్నంత కారు, వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నప్పుడు, బాగున్నంత వరకు, వీళ్ళ స్థితి బాగున్నంత వరకు వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళనే వెళ్ళరు. ఎక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనల్ని ఎక్కడ ఏది అడిగేస్తారన్న భయం, ఎవరితో కలవరు. కానీ రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా, ఆల్ డేస్ ఆర్ నాట్ సండేస్ అట. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, రోజులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు వీళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు వీళ్ళు అప్పుడు ఉంటారు తెలుసా, మా బంధువులు ఎవరు మాతో మాట్లాడరు, మమ్మల్ని ఎవరు పెట్టి మమ్మల్ని అందరిని విడిచిపెట్టేశారు అని అంటారు. ఎవరిని విడిచిపెట్టరు, మనమే విడిచిపెట్టేసి ఎవరిని పట్టించుకోకుండా మన దగ్గర అన్ని బాగున్నప్పుడు, మన స్థితి బాగున్నప్పుడు ఏదో వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తే ఏదో అయిపోతుందన్న భయంతో అందరినీ మనమే దూరం చేసుకుంటాం. మన మాట ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో, మన తొందరపాటు ద్వారానో మనమే అందరినీ దూరం చేసుకునేది, చివరిలో నా పక్కన ఊరు లేరని మనమే మాట్లాడతాం. ఎంతవరకు సబబు అండి, ఎంతవరకు సబబు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 మందిని కలుపుకోవడం చాలా ప్రాముఖ్యం, 10 మందితో కలిసి జీవించడం చాలా ప్రాముఖ్యం. మా నాన్న రక్షించబడక మునుపు ఆయన అప్పుడప్పుడు అంటుండేవాడు, క్షమించండి, మా అమ్మ అంటుండేది. ఎందుకంటే మా నాన్న పెద్దగా ఎవరితో మాట్లాడు, మా నాన్న చాలా సైలెంట్, గమ్ముగా ఉంటాడు ఇంట్లో, గమ్ముగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. ఇంటికి కనీసం వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చినా గానీ పెద్దగా పలకరించాడు, వాళ్ళ తరపున బంధువులు వచ్చినా గానీ వాళ్ళందరినీ మా అమ్మ చూసుకోవాలి, మా అమ్మ పట్టించుకోవాల్సిందే గానీ మా నాన్న పెద్దగా పట్టించుకోడు, తన సైలెంట్గా ఉంటాడు. అప్పుడు మా అమ్మ అంటుండేది, అయ్యా మనం చచ్చిపోతే మన కోసం ఏడవడానికి ఒక 4 సంపాదించుకోవాలా, కనీసం మనం పట్టి పెట్టే మోయడానికి ఒక 4 సంపాదించుకోవాలా.
రేపు నీకేమన్నా జరిగితే నన్ను చూసి జనాలు రాకూడదు. అరే మోషణ చనిపోయాడు, నిన్ను చూసి రావాలి జనాలు, నీకోసం రావాలి, మన కోసం 10 మందిని సంపాదించుకోవాలి, 10 మందితో మనం కలవాలి, 10 మందితో మనం మాట్లాడాలి అని చెప్తా ఉండేది. మేము చిన్నప్పుడు ఈ మాటలు ఎక్కువగా వింటా ఉండేవాళ్ళం. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఆలోచించేయండి, నిజంగా ఇది ఎంతో వాస్తవమో కదా. ఎవరితో కలము, మన పాటికే మనం ఉంటాం, అదేంటో మనకి ఇష్టం ఉండదు. కానీ గుర్తుంచుకోండి, మనం నిజంగా చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చేటట్టు వాళ్ళు ఒక నలుగురిని సంపాదించుకోవాలా. రేపు మనకి ఏదైనా జరిగినప్పుడు కనీసం మన మీద ప్రేమతో మన పెట్టుమోయడానికి ఒక నలుగురు రావాలా. అలా మనం సంపాదించుకోవాలి, కానీ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం పోగొట్టుకోకూడదు. మీకు ఒక విషయం తెలుసా, వ్యక్తులను పోగొట్టుకోవడం చాలా సులభం, కానీ పోగొట్టుకున్న వ్యక్తులను తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని సమయాల్లో మనం కొన్ని ప్రాముఖ్యమైన వస్తువుల కోసం కూడా మనుషుల్ని పోగొట్టుకుంటాం, వదులుకుంటాం. నేను అంటాను, ఒకవేళ అది 10,000 రూపాయల వస్తువు అనుకుందాం, బై మిస్టేక్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తెలిసి కావాలని కోపంలో దాన్ని వేసి కింద నేలకేసి కొట్టి దాన్ని పగలగొడితే అప్పుడు నువ్వు వాళ్ళతో గొడవే. కానీ అలా కాకుండా వాళ్ళు తీసుకొని వస్తూ నీకు ఇవ్వబోయే బై మిస్టేక్ జారి పడిపోతే అది ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి ఆ వస్తువు కోసం తిట్టి నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, ఇంత విలువైన వస్తువు అట్లా చేసి ఇట్లా చేసి అసలు నీకు విలువ లేదు అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పోగొట్టుకోవద్దు, వాళ్ళని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే వస్తువు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. వస్తువుకి ప్రాముఖ్యత ఇవ్వద్దు. నేను మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు కోపంలో ఆవేశంలో గాని చేస్తే అది వేరు, కానీ బై మిస్టేక్ పొరపాటున చేస్తే మాత్రం క్షమించండి, నేను దీన్ని అనుసరిస్తా. ఎప్పుడైనా మావిడ ఎప్పుడైనా ఇప్పుడు కాదులేండి, పెళ్ళైన కొత్తలో తన కోపం వచ్చి ఫోన్ ఇస్సిరు కొట్టింది, కోపంలో ఫోన్ ఇస్సిరు కొట్టింది. నేను ఒకటే చెప్పాను, నా జీవితంలో నీకు ఇంకా ఫోన్ తీసి ఇవ్వను, దట్ ఈస్ ఎ పనిష్మెంట్ ఫర్ యూ. నీకు ఎవరికి కావాలంటే నీకు ఎవరిని ఇస్తే నువ్వు కొనుక్కో, నేను మాత్రం నీకు తీసివ్వను. చాలా స్ట్రిక్ట్. కానీ కొన్ని సమయాల్లో బై మిస్టేక్ పొరపాటున తన చేయి తగిలి తన చేయి జారో పడిపోతే అప్పుడు తను భయపడిపోతుంది, నేను ఏమన్నా అంటానేమో అరుస్తానేమో. అప్పుడు అప్పుడు ఆ సమయంలో ఏమంటానంటే పోతే పోయిందిలే, అది కాబట్టి ఇంకోటి కొనుక్కుందాం, దానికి నువ్వేం చేస్తావు, నువ్వేం కావాలని పడేలేదు కదా, బై మిస్టేక్ అలా జరిగింది, దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఓన్లీ నాకు అది ఇంపార్టెంట్ కదా, నాకు నువ్వు ఇంపార్టెంట్. సార్ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో కూడా మనకు తెలుసుండాలి. క్రీస్తునందు ప్రభువు దేవుడారా, మనుషుల్ని కలుపుకోండి, మనుషుల్ని పోగొట్టుకోవద్దు, మనుషుల్ని సంపాదించుకోండి, మనుషుల్ని వదులుకోవద్దు. సో తర్వాత 11-12 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ మనం దెమేత్రియ గురించి మనం చూస్తాం. 11-12 వచనాలు చదువుతున్నాను. ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దెమేత్రియు అందరి వల్లను సత్యము వల్లను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుతున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. దెమేత్రియ గురించి ఏం చెప్తున్నాడు, సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. గాయు సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు, దెమేత్రియు సత్యము వలన మంచి సాక్ష్యము పొందినటువంటి వాడు. అంటే ఇతరులు దెమేత్రియ గురించి మాట్లాడుతూ బ్రదర్ అతడు సత్యముని అనుసరించి నడుచుకొనుచున్నాడు అని సాక్ష్యం చెప్తున్నారంట. అంటే ఇంకా చెప్పాలంటే ఈ దెమేత్రియ కూడా జస్ట్ సత్యం వినడం వరకే కాదు, సత్యాన్ని తెలుసుకోవడం వరకే కాదు, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. మనల గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు, మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు, నన్ను గురించి నా భార్య సాక్ష్యం ఇవ్వాలి, నన్ను గురించి మా ఇరుగు పొరుగు వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, సంఘంలో వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం కూడా గొప్ప కాదు. నేను అది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను అంటున్నాను ఇలా. సంఘంలో వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం కూడా పెద్ద గొప్ప ఏం కాదు, ఎందుకంటే సంఘంలో మన జీవితం వేరు, ఇంటి దగ్గర మన జీవితం వేరు. సంఘంలో మనం నటించినంత అద్భుతంగా ఇంకెవరూ నటించరు. అసలు పాస్టర్ గారి ముందైతే అసలు మన నటన జీవితాన్ని చూసి ఆయనే తన్మయత్వంతో అబ్బా అసలు ఇలాంటి సహోదరుడు మా సంఘంలో ఎంత గొప్ప అన్నట్టుగా మనం నటించేస్తూ ఉంటాం. అందరి గురించి కాదులేండి, ఒక 70% మంది గురించి చెప్తున్నాను, మిగిలిన 30 మందిలో మీరుంటే సంతోషమే. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది మన పక్కింటోళ్ళు, మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది మన కుటుంబ సభ్యులు, మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది ఇంకా చెప్పాలంటే నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలి. వారి ఎదుట నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ బంధువుల దగ్గర నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు పనిచేస్తున్న చోట నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు పనిచేస్తున్న చోట కూడా వాళ్ళు ప్రతిరోజు చూస్తారు నిన్ను. ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళు సాక్ష్యం ఇవ్వడం కాదు నీ గురించి, ప్రతిరోజు నిన్ను చూసేవాళ్ళు, ప్రతిరోజు నీతో మాట్లాడేవాళ్ళు, ప్రతిరోజు నీతో ఉండేవాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోగలవా? అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలంటే మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యమును అనుసరించి నడుచుకోవడం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే. దేవుని వాక్యాన్ని అనుసరించాలి అనంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. కానీ ఈరోజు కేవలం దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టడానికి మాత్రమే మనం పరిమితం చేశాం. వినడం, మార్కులేయడం అంటే ఈరోజు వాక్యం భలే ఉంది, ఈరోజు వాక్యం భలే లేదు, వినడం, మార్కులేయడం, వదిలేయడం, ఇదే జరుగుతుంది ప్రతిరోజు. ఇంకొన్నిసార్లు తీర్మానాలు కూడా చేసుకుంటాం, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం, మళ్ళీ 6 రోజుల నుంచి యథావిధి. ఇంకొంత 40 రోజులు అంటారు, ఉపవాసం అంటారు, ఈ 40 రోజులు నిక్కచ్చిగా ఉంటారు, 40 రోజుల తర్వాత మరలా యథావిధి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలా వద్దు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, గాయు వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం, దెమేత్రియుల వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం, దేయోత్రీఫే వలె వద్దు. అతనికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే సరిదిద్దుకుందాం, వాటిని విడిచిపెడదాం. దేవుడి కొద్ది మాటలు మనవికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.